హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మీకు ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టమారోప్యతౌ వీరౌ జగామ కపికుంజరః అని మహానుభావుడైనటువంటి హనుమ తన వీపు మీద రామలక్ష్మణులిద్దరినీ ఎక్కించుకున్నటువంటి వారై బయలుదేరి ఆ ఋష్యమూక పర్వత శిఖరాల్ని దాటి ఆ మలయ పర్వతం ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తరువాత అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనిస్తూ వెళ్ళాలి. కిష్కింధకాండలో మొట్టమొదటి హనుమ రామచంద్రమూర్తుల యొక్క సమాగమంలో బయలుదేరినప్పుడు సుగ్రీవుడు నువ్వు వేషం మార్చుకుని వెళ్ళు అన్నాడు. అంటే సన్యాసి రూపాన్ని ధరించారు. సన్యాసి రూపం ధరించి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. రాముడితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ వేషం అక్కర్లేదు అని చెప్పి ఆ వేషాన్ని విడిచిపెట్టేశారు. యథార్థమైన స్వరూపంతో కపి రూపంతోనే మాట్లాడారు. తదనంతరం మళ్ళీ రామలక్ష్మణులిద్దరినీ తన వీపు మీద ఎక్కించుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరాల్ని దాటి మలయ పర్వత శిఖరాల దగ్గరికి వచ్చేటప్పటికీ సుగ్రీవుడు చూసేటప్పటికీ మళ్ళీ సన్యాసిగా మారారు. ఎందుకలా మారడం అంటే లేకపోతే సుగ్రీవుడు నమ్మడు. నేను ఒకలా చెప్తే తను ఒకలా చేసుకొచ్చాడు, నేను వేరు వేషంతో వెళ్ళమని చెప్పాను కానీ తాను మాత్రం స్వస్వరూపంతో వెళ్ళాడు, అందుచేత సరిగ్గా కనుక్కుని వచ్చాడో కనుక్కు రాలేదో అని అనుమానం వస్తుంది. ఒకటి, రెండు ప్రభు ఆజ్ఞ ధిక్కరించినట్టు అవుతుంది, మూడు రామచంద్రమూర్తి ఎవరో తను తెలుసుకోగలరు కానీ అలా తెలుసుకోగలిగిన శక్తి సుగ్రీవుడికి లేదు. అందుకని తను తీసుకొచ్చి పరిచయం చేసిన తరువాత మాత్రమే సుగ్రీవుడు రామచంద్రమూర్తిని బాగా విశ్వసించగలడు, ఆ స్నేహాన్ని ఏర్పరచుకోగలడు. అందుచేత ముందు తాను మళ్ళీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సన్యాసి వేషంతో వచ్చారు. వచ్చి ఆ రామలక్ష్మణులిద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడికి పరిచయం చేస్తున్నారు. అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర రామోయం సత్యవిక్రమ. సుగ్రీవ, వచ్చినటువంటి వాడు మహాప్రాజ్ఞుడైనటువంటి రామచంద్రమూర్తి. ఎందుక మొట్టమొదట ఆ విశేషణం వెయ్యడం రామోయం మహాప్రాజ్ఞ అన్నారు. ఆయన మహాప్రాజ్ఞుడయ్యా, సామాన్యుడైన వ్యక్తి కాడు వచ్చినవాడు. ఈ మాట ఎందుకు చెప్పడం? సుగ్రీవుడు తర్వాత ఒక మాట వింటాడు రామచంద్రమూర్తి యొక్క జీవితం గురించి వింటూ అరణ్యవాసానికి వచ్చాడు. రాజ్యాన్ని తండ్రి గారు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? తను కైకమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి రాముణ్ణి అడవికి పంపాడు. ఆయన ఆచారము తెలియకో లేకపోతే నడువడి తెలియకో రాజ్యాన్ని విడిచిపెట్టినవాడు కాడు. తండ్రిని ధర్మమునందు నిలబెట్టడం కోసం తనంత తానుగా రాజ్యమును విడిచిపెట్టి అరణ్యవాసమునకు వచ్చినవాడు. అందుచేత రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు, సుగ్రీవుడు అరణ్యవాసంలో ఉన్నాడు. సుగ్రీవుడు ఎందుకున్నాడు అరణ్యవాసంలో? తనంత తానుగా వచ్చినవాడు కాడు. అన్నగారు తన్ని భూమండలం అంతా తిప్పి చంపకుండా వదిలేశాడు. వదిలేస్తే మలయ పర్వత శిఖరాల మీద తిరుగుతున్నాడు. రెండు, రాముని భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడు. సుగ్రీవుడి భార్య రుమని సుగ్రీవుడి అన్నగారు వాలి అపహరించాడు. సుగ్రీవుడి చుట్టూ నలుగురే మంత్రులున్నారు. రాముడి పక్కన ఒక్క తమ్ముడు లక్ష్మణుడున్నాడు. ఇలా సమానత్వాన్ని చూసుకుని నాకు ఈయనకి పెద్ద తేడా ఏముంది, వీ బోత్ ఆర్ ఈక్వల్స్ అంటాడేమో గబుక్కుని, అలా సమానుడు కాదు సుమా అని ఆ భావనతో ఉండకూడదు. రాముడంటే మహాప్రాజ్ఞుడు, తనంత తానుగా వచ్చినవాడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన ధర్మమూర్తి. ఆయనకి నీకు పోలిక లేదు, అందుచేత నువ్వు పోల్చుకోవడానికి వీలు లేదు. రాముడే తలుచుకుంటే అయోధ్యని కాదు కోసల రాజ్యాన్ని కాదు తన యొక్క పరాక్రమంతో ఈ సమస్త భూమండలాన్ని గెలుచుకోగలిగినటువంటి సమర్థత ఉన్నవాడు. అయినా ఎందుకు గెలవలేదు, ఎందుకు పరిపాలించలేదు అంటే కేవలం త్యాగము చేత, తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి కాబట్టి. అందుచేత నీకు ఆయనకి ఆ తేడా ఉంది. అంచేత మహాప్రాజ్ఞుడు రాముడు. అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమ, చాలా దృఢమైనటువంటి విక్రమం ఉన్నవాడు. లక్ష్మణేన సహభ్రాత్ర, ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఆ లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రామోయం సత్యవిక్రమ ఒక మాట చెప్పాడు. ఎంత అందమైన మాట చెప్పారో చూడండి హనుమ. అందుకే హనుమ గురించి ఒక మాట చెప్తారు పెద్దలు, ఎవరైనా సరే హనుమని ఉపాసన చేస్తే, హనుమకి నమస్కారం చేస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అరోగ్యం ఆరోగ్యం వాక్పటుత్వంచ అని ఆయనకి నమస్కారం చేసిన వాడికి బుద్ధి యశస్సు బలం ధైర్యం వాక్పటుత్వం ఆరోగ్యం అజాడ్యం ఇవన్నీ కూడా ఏకకాలమునందు సంభవిస్తాయి. హనుమ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి రామాయణంలో. ఎక్కడైనా భగవంతుణ్ణి ఆశ్రయించి భక్తులు ఉంటారు, భగవంతుడు ఏ స్థాయిని పొందాడో భక్తుడు కూడా ఆ స్థాయిని పొందిన ఘటన రామాయణంలోని. రామచంద్రమూర్తికి నేను ఈ మాట అన్నానని కాదు, కొంచెం వయస్సు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు భక్తులు ఉంటారేమో ఈ మాట చెప్తే రామచంద్రమూర్తి కూడా సంతోషిస్తారు అసలు యథార్థానికి. హనుమకి మాత్రం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి భక్తులు ఉంటారు. హనుమ పేరు చెప్తే ఎల్కేజీ వాడు భక్తుడే, తల పండిపోయిన వాడు భక్తుడే, ఆయనకు అందరూ భక్తులే. ఎందుకని ఆయన వ్యక్తిత్వం అటువంటిది, అదో గమ్మత్తైన వ్యక్తిత్వం. ఆయనకి నమస్కారం చెయ్యని వాడు ప్రపంచంలో ఉండడు. ఆఖరికి మీకు అంతవరకు ఎందుకు ఒంటి మీద కొరడాలు పెట్టుకుని కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు, అటువంటి వారి దగ్గర నుంచి తాటి మీద నడుస్తుంటారు వారి వరకు అందరూ కూడా జై బజరంగ బలి అంటుంటారు, అందరూ హనుమను ఉపాసన చేస్తారు. అదొక విచిత్రమైనటువంటి వ్యక్తి, నోరు విప్పారా, సామాన్యమైనటువంటి ప్రాజ్ఞుడు కారు. అయ్య బాబోయ్ ఎంత అందంగా మాట్లాడతారో మహానుభావుడు. సత్య విక్రమ, రాముని యొక్క విక్రమం సామాన్యమైన విక్రమం కాదు, సత్యమే బలముగా కలిగినటువంటి వాడు, సత్యమే విక్రమముగా కలిగినటువంటి వాడు, అటువంటి వాడు రాముడు అని. ఇక్ష్వాకూణాం కులేజాతో రామో దశరథత్వజ ధర్మే నిగతితశ్చైవ పితుర్నిర్దేశపారగ. అదిగో ఆ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యవాసమునకు వచ్చినటువంటి వాడు తప్ప ఆయన రాజ్యమును పోగొట్టుకోవడం అనేటటువంటిది ధర్మబద్ధమైనటువంటి నడువడి లేక పోగొట్టుకున్నవాడు కాడు. చేత ఆయన చాలా గొప్పవాడయ్యా, నీతో స్నేహం చెయ్యడానికి వచ్చాడు అని ఆ సుగ్రీవుడికి చెప్పి, ఇటువంటి మహానుభావుడు నీకు స్నేహితుడిగా లభించడం నీ అదృష్టం, ఈయన తన భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే ఆయన భార్య సీతమ్మని ఎవరో ఒక రాక్షసుడు అపహరించాడు, ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు, నిన్ను శరణాగతి చేశాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు, అందుచేత సుగ్రీవా ఈయనతో నువ్వు స్నేహం చెయ్యవలసింది అన్నాడు. అంటే సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. మహానుభవ రామ, మీకు గొప్ప తపస్సు ఉంది, మీ దగ్గర అనేకమైనటువంటి గుణాలున్నాయి, నీకు విశేషమైనటువంటి ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వాడు, ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఇటువంటి వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ప్రపంచంలో పొందలేనిది అన్నది ఏదుంటుంది, దేన్నైనా పొందొచ్చు. అందుచేత నేను అనుకుంటున్నాను ఇది నాకు దేవతలు ఇచ్చినటువంటి వరమని అనుకుంటున్నాను అన్నారు. యథార్థం మీరు ఇక్కడే ఒక సూక్ష్మమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు జీవితంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇది నేను తప్పించుకోలేను అన్నది స్నేహం కాదు అని మీరు అనండి. పిల్లవాడు ఉంటాడు, మొట్టమొదట వాడికి ఎవరు తెలుసు, అమ్మ ఒక్కతే తెలుసు, అమ్మయే రక్షకురాలు అనుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత అమ్మ ఏం చెప్తుంది, నాన్న నేను కాదురా రక్షకురాల్ని, నీకు నాకు కూడా ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన నీ తండ్రి అని తండ్రిని చూపిస్తుంది. అప్పుడు వాడు నాన్నగారండి అని తండ్రి వైపుకు పెడతాడు. అయిపోతుందా, ఇంకొంతకాలం అయిన తర్వాత వీడిని అన్నరా అంటుంది. అన్న తర్వాత ఆ అన్నగారు వచ్చి ఏవో పాటలు పాడుతుంటాడు, వాడు ఇంతుంటాడు వీడి ఇంతుంటాడు, వాడు పాట పాడుతుంటాడు వీడు నవ్వుతుంటాడు, ఆ అన్న కనపడకపోతే వీడు బెంగెట్టుకుంటాడు, ఆఖరికి కారులో వెడుతున్నప్పుడు ముందు సీట్లో చిన్నవాడింత వాడు కూర్చుంటాడు, వెనక సీట్లో నిలబడి అన్నగారు ఇంతుంటాడు, వాడు ఏ రెండో క్లాసో మూడో క్లాసో చదువుకుంటూ వాడేమో అంత్యాక్షరిలో పాటలు పాడుతుంటాడు, పాడుతుంటే ఇంత చిన్న తమ్ముడికి ఎంత సంతోషమో ఇంతోటి అన్నగారిని చూసుకుని వెనక్కి తిరిగి అన్నగారు పాడుతుంటే వీడు పెద్ద నవ్వు నవ్వుతుంటాడు. మెల్లిమెల్లిగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుస్తారు. దీన్ని మించి వాడు స్కూల్కి ఎడతాడు, వెళ్ళాక ఏమిటి తెలుస్తుంది వాడికి, వాడు స్నేహం చేయడం మొదలెడతారు. మన పెద్దవాళ్ళు ఓ గమ్మత్తైన మాట ప్రయోగం చేశారు, స్నేహము అన్నారు. ఎక్కడైనా స్నిగ్ధ స్నేహ ఇలాంటి మాటలు ప్రయోగిస్తే బీయింగ్ స్టిక్కీ అని, స్టిక్కీ అంటే అంటుకుని ఉండడం. తలకి మీరు క్యాస్టర్ ఆయిల్ అని వచ్చేది పూర్వం మా చిన్నతనంలో, ఆ ఎర్రటి క్యాస్టర్ ఆయిల్ రాసుకుంటే చాలా గొప్ప, అందుకని వీరేను క్యాస్టర్ ఆయిల్ రాసుకోరా బుర్ర చల్లగా ఉంటుందని వారి ఇంట్లో, అందుకని ఆ క్యాస్టర్ ఆయిల్ రాసుకుంటే అదేంటంటే కొంచెం స్టిక్కీగా అంటే జిగురు జిగురుగా ఉంటుంది. ఆ స్నేహం జిగురు జిగురుగా ఉంటుంది అంటే అంటుకుని ఉంటుంది. అది ఏం చేస్తుంది, ప్రభావం చూపిస్తుంది మనస్సు మీద. స్నేహితుణ్ణి సెలెక్ట్ చేసుకోవడం మీ చేతిలో ఉండదు. మీరు ఇంట్లో ఉంటారు, ఒక వయస్సు వచ్చిన తర్వాత వాడు వీధిలో తిరుగుతాడు, మీ బలం క్షీణిస్తుంది, వాడి బలం పెరుగుతుంది. వాడు 10th క్లాస్లోకి వస్తాడు, వాడు ఇంటర్మీడియట్లోకి ఎడతాడు. నీ వయస్సు 45 or 46 వస్తుంది, నీకు కళ్ళజోడు వచ్చేస్తుంది, నువ్వు కొంచెం 18-25 వేసుకోవడం ప్రారంభమైపోతుంది, నువ్వు మార్నింగ్ వాక్ చేస్తే తప్ప నీ శరీరం నీకు అదుపులో లేని స్థితిలోకి వస్తుంది, నువ్వు అప్పుడప్పుడు తూల్తుంటావు, కొడుకు ఆసరా కొంచెం కావలసి వస్తుంది, వాడు బలం పెరుగుతుంటుంది. ఇప్పుడు వాడు బయట ప్రపంచంలో ఉండేటటువంటి అందరి వ్యక్తుల యొక్క మనస్థితుల చేత ప్రభావితుడవడం ప్రారంభమవుతాడు. మీరు రే స్నేహాలు చేయకే స్నేహాలు చేయకే అంటే మీరేం ఆపలేరు. పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే నువ్వు స్నేహం చేయకు, రే నువ్వు స్నేహాలు పట్టకు, నువ్వు స్నేహాలు పట్టకు, నువ్వు మంచివాళ్ళతో స్నేహం చేయి. వాడికి ఏం తెలుస్తుంది ఇది మంచివాడు ఇది చెడ్డవాడని? ఒక పిల్లవాడు తనంత తాను ఒక మంచివాడిని ఒక చెడ్డవాడిని గుర్తుపట్టగలిగాడు అనుకోండి, గుర్తుపట్టగలిగితే అసలు తల్లిదండ్రులు స్నేహం గురించి చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఉండదు. మీరు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసినటువంటి దాన్ని ఒక గొప్ప విషయం చెప్పింది శాస్త్రం. ఏది చెప్పిందంటే, నాన్న ఒక్క విషయం తెలుసుకో, స్నేహం అనేటటువంటిది ఎలా ఉండాలంటే నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేది కాకూడదు. అదొక్కటే పరీక్ష స్నేహానికి. ఎందుచేత, గాలి ఎప్పుడూ గాలి. గాలి ఒక పువ్వు మించి వెళ్ళిపోయింది అనుకోండి, బా ఎంత బాగుందో గాలి అంటాడు. కొత్తగా గాలి బాగుంది ఇవాళ ఏం లేదు, అది జాజి పందిరి మించి వచ్చింది, అందుకని ఆ గాలి చాలా బాగుంటుంది. ఒక 3 రోజుల క్రితం మరణించినటువంటి కుక్క యొక్క పార్థివ దేహం అక్కడ పడుంది కుళ్ళిపోతూ, దాని మించి గాలి వచ్చింది, గాలిది దోషమా? బా ఎంత దుర్గంధమో బాబోయ్ అని చెప్పి ఇలా ముక్కు మూసుకుంటాడు. ఇప్పుడు గాలి కుక్క యొక్క శరీరం మించి వస్తే మీరు భరించలేకపోయారు, జాజి పందిరి మించి వస్తే మీరు భరించగలిగారు. గాలి సంగం పెట్టుకోవడంలో దోషం వచ్చింది. సంగం పెట్టుకోవడంలో దోషం రాకుండా తల్లిదండ్రులు నేర్పగలగాలి. అది మీరు క్లాస్ తీసుకున్నట్టు చెప్తే పిల్లలు వినరు. గమ్మత్తు ఏంటంటే, మీరు చాలా క్యాజువల్గా పిల్లలతో కలిసి ఒక బాల్కనీలో కూర్చున్నప్పుడు ఒక అందమైనటటువంటి ఉదాహరణ ఒకటి చెప్పి పిల్లలకి, ఒరే ఒక ఇనప ముక్క ఉందిరా, దాని మీద నీళ్లు పడి కొంతకాలం నీళ్లలో ఉండిపోయిందనుకో ఏమవుతుంది? ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది. తుప్పు పడితే ఏమవుతుంది? కొన్నాళ్ళకి తుప్పు తుప్పుగా ఇనుము విరిగిపోతుంది. విరిగిపోతే ఏమవుతుంది? ఆ ఇనుము లేకుండా పోతుంది. ఆ ఇనుముకి నిప్పు తగిలింది, ఏమవుతుంది? వంగుతుంది. ఎలా ఉపయోగపడాలో ఆ రూపంలోకి వంగుతోంది. దీనివల్ల సంగము చేత నువ్వు ఎంచుకోవడంలో ఉంది. నువ్వు సమాజంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలానా పిల్లాడితో స్నేహం చెయ్యకు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే డబలాట్లు వస్తాయి పిల్లలకి. వాడు తల్లిదండ్రులు ఇంట్లో చెప్పిన మాట యథార్థం కరెక్టే, కానీ వాడికి పాపం కుదరదు అలాగా. ఒక 40 మంది పిల్లల్లో 50 మంది పిల్లల్లో ఉన్నప్పుడు ఒరే నీలాంటి వాడితో స్నేహం చెయ్యొద్దన్నారా మా అమ్మగారు, నువ్వు నాతో స్నేహం చేయకు, నువ్వు పో అన్నాడు అనుకోండి, వాడు ఖర్చు పెట్టుకుంటాడు. ఖర్చు పెట్టుకుని వీడి మీద వాడు ఏదో రకంగా ప్రతీకారానికి వస్తాడు. ఆ పిల్లాడికి మంచిది కాదు. మనం ఎవరో ఆ పిల్లలందరినీ బాగు చేసే ప్రయత్నంలో ఉండాలి, కానీ ఒక పిల్లవాడు చెడ్డవాడు ఒక పిల్లవాడు మంచివాడు అని చెప్పకూడదు. అందుకే శాస్త్రం అంది, నీ పిల్లలకి నువ్వు చెప్పవలసింది ఏమిటో తెలుసా స్నేహం విషయంలో? ఎవరు నీ ఎవరితో కలవడం చేత నీ జీవితం బాగుపడుతుందో, నిన్ను 10 మంది దూషించరో, నిన్ను 10 మంది ఫలానా వాడి స్నేహితుడు అని గౌరవిస్తారో, అలాంటి వాడితో స్నేహాన్ని వెంటనే పట్టుకో. సిమెంటు మీద నీరు పడింది ఏమవుతుంది? వెంటనే హార్డ్ బ్లాక్ అయిపోతుంది, గట్టి అయిపోతుంది, అంతే. ఇంకా మీరు సుత్తి పెట్టి కొట్టండి, ఆ నీరు ఆ సిమెంట్ నుంచి విడిపడదు, ఇక మీరు తీలేరు. ఒక మంచి వ్యక్తి కనపడ్డాడు, వాడి వల్ల నీకు ప్రయోజనం ఉన్నది, వాడితో నువ్వు అలా అంటుకుపోతే వెంటనే ఆ స్నేహం ఇంకా విడదీయరానిది అయిపోవాలి. అలా పట్టుకోవండి, ఎందుకని వాడి వల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. అందుకని ఆ నీరు సిమెంటుతో కలవాలి. కలవకూడని వాడు కూడా నువ్వు నీకు కనపడతాడు. ఈ సెల్ఫ్ జడ్జింగ్ రావాలి. వీడు కలవకూడని వాడు, వీడు తుంటరివాడు అని టీచర్లు చెప్తున్నారు, తుంటరివాడు అని మిగిలిన పిల్లలకి తెలుసు. నువ్వు వాడిని దూరంగా పెట్టి నువ్వు క్లాస్ రూమ్లో ఉండలేవు. నువ్వేం చెయ్యాలి? వాడితో కూడా మాట్లాడాలి, వాడితో కూడా కలవాలి, వాడితో కూడా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? నూనెలో పడినటువంటి నీటి బొట్టులా. ఇక్కడేమైంది? నూనెలో నీటి బొట్టు పడింది, కలుస్తుందా? కలవదు. నూనెలో లేదా నీటి బొట్టు ఉంది, కానీ ఎప్పుడూ తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకుంటుంది. తన చేత అవతల వారు ప్రభావితులవ్వాలి తప్ప అవతల వారి యందు తను ప్రకాశించవలసినంత గుణము లేదు అంటే వారి గుణములు తను తెచ్చుకోకూడదు. తన గుణముల చేత వారిని ప్రకాశింప చెయ్యాలి. ఎందుకని? ఎవ్వరూ చెడ్డవారు కాదు, వారు కూడా ఉద్ధరింపబడాలి నీ స్నేహం చేత. ఆ ఔదార్యం నీకుండాలి తప్ప నువ్వు గిరిగీసుకుని బతక్కు. ఇలా ఉన్ననాడు నీ వలన ఉపయోగం ఉంటుంది ప్రపంచానికి. నువ్వు నీతి గిన్నెగా తయారవుతావు. చేతిలో నీతి గిన్నె జారి రొట్టి మీద పడింది, ఏమవుతుంది? ప్రమాదం లేదు, రొట్టె మరింత రుచికరంగా తయారవుతుంది. చేతిలోది పన్నీటి గిన్నె జారి బురదలో పడింది, ఏమవుతుంది? ఇక ఉపయోగం లేదు. నువ్వు బురదలోకి పడే పన్నీటి గిన్నెగా ఉంటావో, రొట్టె మీద పడవలసిన నీతి గిన్నెగా ఉంటావో, సిమెంటు మీద పడవలసిన నీటి చుక్కగా ఉంటావో, నూనెలో కలవనటువంటి నీటి బొట్టుగా మిగులుతావో, లేకపోతే కుక్క యొక్క శరీరం మించి వచ్చినటువంటి గాలిగా మారుతావో, నిన్ను నువ్వు నిర్ణయించుకోవలసి ఉంటుందిరా. ప్రతి క్షణం నేను నీ పక్కన కూర్చునేటటువంటి వయస్సు నీది కాదు, కూర్చుని చెప్పగలిగినటువంటి వయస్సు నాది కాదు. ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకో అని స్నేహము యొక్క ఔదార్యమును గురించి, స్నేహం జీవితాన్ని ఎలా మారుస్తుందో తండ్రి యొక్క ప్రధానమైన బాధ్యత. అందుకే 8 ఏళ్ళు దాటితే కొడుకుని స్నేహితుళ్ళ చూడమని చెప్పింది శాస్త్రం. 8 సంవత్సరాల తర్వాత తండ్రి ఆచార్య పదవిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఉపనయనం చేస్తాడు, కొడుక్కి మంత్రోపదేశం చేస్తాడు. చేసిన తరువాత ఇంకా కొడుకుని కూర్చోపెట్టుకుని ఒక గురువు శిష్యుడికి ఎలా బోధ చేస్తాడో, అందుకొచ్చే మనకి రామాయణాంతర్గతమైన విషయాలు, అందుకొచ్చే మనకి పంచతంత్రం, అందుకొచ్చే నీతి కథలు. ఒక్కొక్క కథ చెప్పాడా చెప్పలేదా అన్నట్టుగా చెప్తూ, కథ చెప్తున్నారు నాన్నగారని తెలియకూడదు, మాట్లాడుతున్నట్టే ఉండాలి. తెలియకుండా కొడుకు వశుడైపోవాలి, తాను మాట్లాడడం పూర్తి చేసినట్టు కొడుక్కి తెలియకూడదు. అలా మాట్లాడి తన పని మీద తాను వెళ్ళిపోవాలి. కానీ కొడుకు ప్రభావితుడు కావాలి. దాని చేత తండ్రి ఎంది సంస్కారం ఉంటే కొడుకుకి స్నేహం చెయ్యడంలో ఉండేటటువంటి లక్షణం ఎలా ఉంటుందో, ఎవరితో స్నేహం చెయ్యాలో వాడికి తెలుస్తుంది. అందుకే ఇవాళ సుగ్రీవుడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నిజంగా ఈ మాట ఎక్కడ చెప్పబడాలి? ఈ మాట స్కూళ్లలో చెప్పబడాలి, ఈ మాట కాలేజీల్లో చెప్పబడాలి, ఈ మాట కుటుంబంలో పెద్దలు తన పిల్లలకి చెప్పాలి. నాన్న చూసావా, స్నేహం అంటే ఎటువంటిదో, నీ జీవితాన్ని మారుస్తుందిరా. నువ్వెంత ఐశ్వర్యవంతుడి కొడుకువి కావచ్చు, ఒక మహాపండితుడి కొడుకువి కావచ్చు, నీకు ఈశ్వరుడు రూపం ఇచ్చుండొచ్చు, బలం ఇచ్చుండొచ్చు, తెలివితేటలు ఇచ్చుండొచ్చు. ఒక నదీ విశేషమైన ప్రవాహంతో ఉన్నప్పుడు ఆనకట్ట కట్టి ఆ నదీ జలాలు కాలవల్లోంచి వెడితే 1,000 ఎకరాల పంట పండుతుంది. అదే నదీ జలాలకి ఆనకట్ట లేకపోతే ఊరి మీద పడిపోతే 1,000 మంది బతుకుల్ని నాశనం చేస్తుంది. తెలివితేటలు ఉండడం ఎంత మంచిదో, ఆ తెలివితేటలు సక్రమమైన మార్గంలోకి పెట్టబడకపోవడం అంత ప్రమాదకరం. గురువు అన్నదానికి మన సమాజంలో దేనికెంత గొప్పతనం వచ్చిందంటే, ఆ తెలివితేటల్ని, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి తెలివితేటల్ని గుర్తుపట్టి ఆ తెలివితేటలు ఎవరివి ఎటువైపు ఏ కాలువలో ప్రవహించాలో నిర్ణయిస్తాడు గురువు. ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం అంటారు శంకరాచార్యులు వారు. ఆ బుద్ధి అనే కాల్వ తవ్వుతాడు గురువు. ఆ తవ్వగలిగిన నైపుణ్యం గురువుకుంటే ఒక్కొక్క గురువు మాటకి, ఒక్కొక్క గురువు చెప్పినటువంటి కథకి, ఒక్కొక్క గురువు చెప్పిన సన్నివేశానికి చిన్నతనంలో, చిన్న వయస్సులో ఉన్న పిల్లలు భావి జీవితంలో దేశానికి పనికొచ్చేటటువంటి పౌరులు అవుతారు. అందుచేతే సుగ్రీవుడు ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. ఇవాళ నా అదృష్టం పండింది. ఎందుకు పండింది? నీకు తపస్సు ఉంది, తపస్సు ఉంది, దానితో పాటు నీకు విశేషమైన గుణములు ఉన్నాయి. ఎలా తెలుసు? నాకు హనుమ చెప్పారు. ఇన్ని గుణములు ఉన్నవాడివి, నాతో నువ్వు స్నేహం చేయవలసిన అవసరం యథార్థమునకు లేదు. కానీ నువ్వు నాతో స్నేహం చేసావు, అందుచేత నీకు ప్రేమ ఉంది. నీ వంటి వాడు స్నేహితుడిగా దొరికిన తర్వాత ఇంకా నాకేది లభించదో, నాకు అన్నీ లభించినట్టే, అంతే యథార్థం. తల్లిదండ్రులు ఎంత గొప్పవారు కానివ్వండి, ఒక దుర్మార్గుడు స్నేహితుడు ఉన్నాడనుకోండి, ఆ కుటుంబం నాశనం అయిపోయిన ఆశ్చర్యం లేదు. నేను ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్పకూడదు అని చెప్పట్లేదు, కానీ మీరు ఒక్క 10-15 రోజుల క్రితం వరకు పేపర్లు చదివి ఉంటారు, చిన్నతనంలో సమాజము యొక్క ప్రభావం పడి జీవితాలు పాడు చేసుకున్న వారు లేరా? ఉన్నారు. ఆ ప్రభావాన్ని తగ్గించగలిగిన వారు, మార్చగలిగిన వారు స్నేహము, తల్లిదండ్రులు, గురువులు. ఎంత అందమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి సుగ్రీవుడు. నా జీవితం మారుతోంది, నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతోంది, నీ వంటి వాడు స్నేహితుడిగా దొరికాడయా, అందుకని సుగ్రీవుడు అన్నారు. మంచి కంఠం ఉన్నవాడయా, వాలిదంతా వాలం, సుగ్రీవుడిదంతా కంఠం, ఆయన తలకాయకి సంబంధించిన వాడు. అందుకే సూర్యపుత్రుడు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వాలి మహాబలవంతుడు, కానీ ఇంద్రియముల యందు చాపల్యం ఉన్నవాడు, ధర్మం తప్పుతాడు. సుగ్రీవుడు ఉద్ధరింపబడడానికి, వాలి నాశనం అవడానికి నా దృష్టిలో రెండే కారణాలు. వాలి స్నేహం చేసింది రావణాసురుడితో, సుగ్రీవుడు స్నేహం చేసింది రామచంద్రమూర్తితో, అంతే. మీరు ఆ కోణంలో మీ పిల్లలకి రామాయణం చెప్పగలిగితే మీ పిల్లలు ఎన్నటికీ పాడవరు పరమ యథార్థం. రామాయణాన్ని ఆ కోణంలో తల్లిదండ్రులు చెప్పలేకపోతే మీ పిల్లల గురించి మీకెప్పుడు బెంగే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాలికి రావణాసురుడితో అగ్నిసాక్షికంగా స్నేహబంధం ఉంది, రామచంద్రమూర్తికి సుగ్రీవుడితో ఎలా ఉందో అలా. రావణాసురుడితో స్నేహం చేసినప్పుడు వాళ్ళిద్దరూ చేసుకున్న ఒడంబడికి ఏమిటో తెలుసా అండి? నీకెవరైనా ఆడది దొరికితే నాకు దొరికినట్టే, నీకు రాజ్యం దొరికితే నాకు దొరికినట్టే, నువ్వెవన్నా చంపాలంటే నేను వచ్చి చంపినట్టే, నీకెక్కడైనా ఏదైనా మంచి వస్తువులు దొరికాయంటే నాకు దొరికినట్టే, ఇది వాళ్ళిద్దరికీ ఒడంబడిక. అటువంటి రావణుడితో వాలి చేరాడు. ఆ ప్రమాదం, ఆ శీలం ఎక్కడ, అది సుగ్రీవుడికి కూడా తెలుసు వాలి అటువంటి స్నేహం చేసుకున్నాడని ఉత్తరకాండలో చెప్తారు. అందుకని ఆ వాలి రావణాసురుడి స్నేహం వాలిని పాడు చేసేసింది, పాడు చేసింది పరదారాగమనం అలవాటైంది. అందుకే తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్య మరదలు తన కూతురుతో సమానం, అటువంటి తమ్ముడి భార్యని తన భార్యగా అనుభవించాడు. ఏమైపోయాడు? రాముడి బాణములకు నిహతుడైపోయాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహం చేశాడు. ఒక కొండ మీద తప్ప ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఇంకా సుగ్రీవుడు బతకడానికి వీల్లేదు, మలయపర్వతం దిగితే చంపేస్తాడు. అటువంటి మలయపర్వతం మీద ఉన్నవాడు బతికేశాడు, వాలి చచ్చిపోయాడు. ఎందువల్ల? రాముడితో స్నేహం చేశాడు. ఒక స్నేహం నిన్ను ఒక పెద్ద ఆఫీసర్గా కూర్చోపెట్టగలదు, ఒక స్నేహం నిన్ను జీవితాంతం కటకటాల వెనకాతల కూడా కూర్చోపెట్టగలదు. నీకు ఎన్ని తెలివితేటలున్నా, నీకేది కావాలో. ఇంద్రుడిచ్చినటువంటి మాల ఉన్నటువంటి వాలి నిహతుడై భూమి మీద పడిపోయాడు. ఏ ఆధారము లేకుండా కొండ మీద నిలబడిపోయిన సుగ్రీవుడు రాజ్యమునందు పట్టాభిషిక్తుడయ్యాడు. దేనివల్ల? స్నేహము వల్ల. నీ కొడుకు తప్పు స్నేహాలు చేస్తున్నాడు, తప్పు స్నేహాలు చేస్తున్నాడని నువ్వు బెల్ట్ తీయడం కాదు. నీకు రామాయణం జీర్ణమైతే నువ్వు నీ కొడుకుని కూర్చోపెట్టి, నీ కూతుర్ని కూర్చోపెట్టి స్నేహం అంటే ఏమిటో, స్నేహం ఎలా పాడు చేస్తుందో, స్నేహం ఎలా ఉద్ధరిస్తుందో మంచి మంచి దృష్టాంతములతో 4 విషయాల్ని బోధ చేయి. పిల్లల మనస్సు వెన్నపూస లాంటిది, నువ్వు ఎలా తయారు చేస్తే అలా తయారవుతుంది. మహోత్కృష్టమైన సంస్కారము వారి ఎందు ఏర్పడిందా, వాడు రే పొద్దున్న 1000 మందిని వాడు తయారు చేస్తాడు. ఈ సంస్కార బీజములు వేయగలిగిన వాడు ఉండాలి. అందుకే పెళ్లి చేసే ముందు 7 తరాలు చూస్తారు. ఎందుకు చూస్తారు? పిల్లడు ఎక్కడ పెరుగుతాడు? పిల్లడు సాయంకాలం తాతగారి దగ్గర కూర్చుంటాడు, తాతగారి ఖాళీగా ఉంటారు. ఎందుకని ఆయన శరీరం అంతా డసిపోయింది, అలిసిపోయాడు ఇంకా జీవితంలో. అలిసిపోయిన తాతగారి దగ్గర కూర్చున్న పిల్లాడికి ఆ తాతగారు ఆ వయస్సులో కూడా చేపులోంచి ఏదో అట్ట పెట్టి తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లలు వెలిగించుకునే తాతగారు అయితే పిల్ల మనవడికి అదే వచ్చేస్తుంది. నేను అలా అన్నానని ఎవరు మనసు కష్టపెట్టుకోకండి. నేను ఒక ఉత్తమమైన విషయాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాను తప్ప నేను ఎవరి మీద రాగద్వేషాలతో ఈ మాట మాట్లాడటం లేదు. అదే తాతగారు పిల్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నానా రామాయణంలో పిల్లలకుండే గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? కథ చెప్పండి, కథ చెప్పండి అంటారు. అది ఈశ్వరుడిచ్చిన వరంలా ఉంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోవడంలో ఉంటుంది. మీరు కూర్చోబెట్టి, పూర్వం వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారా, ఆయన ఇలా స్నేహం చేశాడురా, ఈయన ఇలా స్నేహం చేశాడురా, వాడు ఇలా పాడైపోయాడరా, ఈయన ఇలా ఉద్ధరింపబడ్డాడరా, రాముడు ఇంత గొప్పవాడరా, తండ్రిని ఇలా గౌరవించాడరా. ఒక రామాయణంలోంచి మీరు ఎన్ని సంవత్సరాలైనా కథలు చెప్పచ్చు. మీరు చెప్తుంటే దీని ప్రభావం ఎవరి మీద పడిపోతుంది? ఒక రాముడి ఫోటో చూడగానే, ఒక రామాలయం కనపడగానే ఆ పిల్లవాడు ఇలా నమస్కారం చేసి, అమ్మ అమ్మ తాతగారు చెప్తుంటారమ్మా రాముడి గుడిదేనా, అమ్మ రాముడమ్మా, వాళ్ళకి తెలియదు కూడా పాపం. వారి వాళ్ళు 10 మంది పిల్లలు ఉంటారు, ఉండగా గుళ్ళోకి వచ్చి నమస్కారం చేస్తుంటే, అమ్మ 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 ఈయననా అమ్మ రాముడు అంటే, అమ్మ ఈయన చాలా గొప్పవాటమ్మా, ఎంతమంది రాక్షసులు చంపేటట్టమ్మా తాతగారు చెప్తుంటారమ్మా రాత్రి అని ఆ పిల్లలందరి మధ్యలో వాడు ఎక్స్టెంపోర్గా ఉండలేక చెప్పేస్తుంటే, బా ఉండరా బాగుండదు అంటుందమ్మ, పరవశించిపోతుంది వాడి హృదయం. పిల్లల గుండె పరవశించినట్టు ఎవ్వరి గుండె పరవశించదు. ఈ సంస్కారం తాతల దగ్గర నుంచి పడాలి, అమ్మమ్మల దగ్గర నుంచి పడాలి, నాయనమ్మల దగ్గర నుంచి పడాలి, ఖాళీ సమయంలో తల్లి దగ్గర నుంచి పడాలి. మహానుభావుడు ఆదిత్య శర్మ గారు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ నాకు ఆ స్టిక్కరు, అమ్మ ఒడి తొలి బడి అని ఒక గొప్ప స్టిక్కర్. నిజంగా జిజిబాయ్ ఒళ్ళో శివాజీ కూర్చుని పుస్తకం చూసి చదువుతున్నట్టుగా ఒక స్టిక్కర్, అది నాకు ఇస్తే నేను ఎంత పొంగిపోయానంటే, ఏ అది నిజంగా ఆ అమ్మ మొహం ఆ శివాజీ మొహం ఉన్నాయి, నా ఇంటి సింహద్వారం తలుపు మీద అంటించుకున్నాను నేను. అందుకని అది ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లవాడు చదువుకునే గోడ మీద అంటించి ఒక జిజీబాయి గురించి అన్నం పెడుతూ ఒక భోజనం చేస్తున్నప్పుడు తాతగారితో కలిసి మనవడు పువ్వులు కొట్టుకెళ్ళినప్పుడు తాతగారితో ఎంత అటాచ్మెంట్ ఏర్పడుతుందండి. వాడు పరిగెత్తుకుంటూ తాతగారి దగ్గరికే వెళ్ళిపోతాడు, తాతగారి దగ్గరికి నాకు కథ చెప్తారు తాతగారు కథ చెప్తారని చెప్పి తాతగారి దగ్గరికి వెళ్ళి మనవలందరూ కూర్చుంటే వ్యాసంగి సెలవులు వచ్చాయంటే ఆడపిల్ల పిల్లలకి తాతగారేగా, తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం అమ్మ, తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం నాన్నగారండి, తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం నాన్నగారండి అని వచ్చేస్తే ఆ తాతగారు వేసినటువంటి సంస్కార బీజాల వల్ల ఎటువంటి మారేడు చెట్లు మొలకెత్తుతాయో, ఎటువంటి రావి చెట్లు మెలకెత్తుతాయో, ఎటువంటి మామిడి పళ్ళిచ్చే చెట్లు మొలకెత్తుతాయో ఆలోచించండి. అందుచేత స్నేహము అన్న మాట వచ్చింది కాబట్టి ఇంత ప్రసంగం చేశాను ఇప్పటికే. సరే, ఇదొక నాకు బలహీనత, అక్కర్లేని విషయాలు స్పృశిస్తుంటాను ఆ శ్లోకం చెప్పి దాని తాత్పర్యం చెప్తే చాలదు. అందుచేత నేను అదృష్టవంతుణ్ణయ్యా, ఇంత ప్రేమ కలిగిన వాడివి, ఇన్ని గుణములు కలిగినటువంటి వాడివి, నాకు స్నేహితుడు అయ్యావు రామా అని సుగ్రీవుడు పొంగిపోతే ఒక మాట అంటాడు, రోచతే ఇది మే సఖ్యం బహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద బధ్యతాం ధ్రువ. రామా నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటి వాడికి ఒక ధర్మం ఉంది. భర్త భార్యని ఎలా పాణితో పాణిని తన కుడి చేతితో కుడి చేతిని బాగా రాసి పట్టుకుంటాడో అలా పాణిని పాణితో కలిపి పట్టుకోవాలి రామా. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే నా బాహువుని జాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు, పాణిని పాణితో కలిపి అరచేతిని అరచేతితో గట్టిగా రాసి పట్టుకుంటే దృఢతరమైనటువంటి స్నేహం ఏర్పడినదని గుర్తు, అందుచేత అలా పట్టుకో అన్నారు. అన్న తర్వాత ఈ మాట విన్నారట. వినగానే తతో హనుమాన్ సత్యంజ భిక్షురూపమరిందమ కాష్ఠయోస్వేన రూపేణ జనయామాస పావకం దీప్యమానం తతో వహ్నిం పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యేధ సుప్రీతో నిధదే సుసమాహిత తతోగ్నిం దీప్యమానంతౌ చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రఘవశ్చైవ వయస్యత్వముపాగతౌ అని. అప్పటి వరకు మళ్ళీ సన్యాసి వేషంలో ఉన్నారు కదా హనుమ, మీకు మొట్టమొదటే విజ్ఞాపన చేశాను, సుగ్రీవుడు నమ్మే వరకు అలా ఉంటారు. సుగ్రీవుడు ఇప్పుడు నమ్మాడు, చెయ్యి చాపాడు. రాముడు సుగ్రీవుడి చేతిలో చెయ్యి వేశారు, వెయ్యగానే ఆయన వెంటనే తతో హనుమాన్ సంత్యంద్య భిక్షురూప మరిందమహ, అప్పటి వరకు ఉన్న సన్యాసి రూపాన్ని వదిలేశారు. వదిలేసి మళ్ళీ కపి రూపాన్ని ధరించారు. ధరించి గబగబా వెళ్ళి ఎండిపోయినటువంటి 4 కట్టెలు తెచ్చి అక్కడ పెట్టారట. పెట్టి కర్రతో కర్రని రాపాడించారు. యజ్ఞం చేసే ముందు ఆరణిమంధనము అని ఒక క్రియ చేస్తారు, దూది పెట్టి కర్ర మీద కర్ర పెట్టి మంత్రాలు చెప్తూ రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. లౌకికాగ్నితో యజ్ఞం చెయ్యకూడదు, అందుచేత ఆ కర్ర మీద కర్ర పెట్టి రాపాడిస్తే వచ్చినటువంటి అగ్నిహోత్రంతో ఆ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తారు. పూర్వం ఆరణిమంధనము అని నేను విశాఖపట్నంలో ఏమీన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో చక్క ఏదైనా యజ్ఞం జరిగితే బలానా రోజున ఆరణిమంధనము అని వేసేవారు. అది చూడడం కోసం అని అందరం వెళ్ళేవాళ్ళం. మంత్రాలు చెప్తూ కర్ర మీద దూది పెట్టి ఆ కర్రని కర్రతో ఆ మంత్రాలు చెప్తూ రాపాడిస్తుంటే అందులోంచి అగ్ని పుడితే ఆ అగ్నిని కర్పూరంతో స్వీకరించి దాన్ని మళ్ళీ ఆ హోమంలో ప్రతిష్ఠ చేసి ఆ యజ్ఞ క్రతువు ప్రారంభం చేయడం అదొక గొప్ప అందమైన ప్రక్రియ. అందుచేత అలా కాష్టమును కాష్టముతో రాసి అగ్నిహోత్రాన్ని పుట్టించి అగ్నిహోత్రం వెలుగుతుండగా అగ్ని సాక్షిగా మీరిద్దరూ స్నేహం చేసుకోండి అని చెప్పారు హనుమ. చెప్తే వారిద్దరూ కూడా ప్రదక్షిణం చేశారు అగ్నిహోత్రానికి. స్నేహం అంటే ఎలా ఉండేదో చూడండి. పాణిగ్రహణం చేసినటువంటి భార్యతో ఎలా ఉండేవాడో స్నేహం చేస్తే అలా ఉండేది పూర్వం. చేత స్నేహం అంటే మాటలు కాదు, అందుకే సంస్కృతంలో ఒక మాట పడింది అంటే అంత అందమైన మాట వేసేస్తారు. అందుచేత అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారట. అప్పుడు అంటాడు, తయం వయస్యోపి మే హృద్యో ఏకం దుఃఖం సుఖంచనౌ సుగ్రీవో రఘవం వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్. రాముడు అన్నాడు, మన ఇద్దరం స్నేహం చేసుకున్నాం కదా, ఇంకా మన ఇద్దరికి వాళ్ళిద్దరి ప్రతిజ్ఞ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, వాళ్ళిది రావణుడిది. ఇక్కడ రాముడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటారు, ఇక ఇద్దరికి కష్టములు ఇద్దరివే, సుఖములు ఇద్దరివే. ఏకం దుఃఖం సుఖంచనవు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, రాముడి కష్టం సుగ్రీవుడి కష్టం, సుగ్రీవుడి కష్టం రాముడి కష్టం. సుగ్రీవుడు సుఖపడితే రాముడు సుఖపడినట్టే, రాముడు సుఖపడితే సుగ్రీవుడు సుఖపడినట్టే. మర్యాదతో ధర్మాతిక్రమణము కానటువంటి స్నేహం, దీనికి దేవతల యొక్క ఆశీస్సులుంటాయి. అందుకే మహానుభావుడు యోగి పుంగవుడైనటువంటి హనుమ అక్కడ ఉన్నారు. మరి దిక్కుమాలిన స్నేహాలకి ఇటువంటి ఆశీర్వచనాలు ఉండవు, అందుకే అవి ఇద్దరినీ పతనం వైపుకి తీసుకెళ్ళిపోతాయి. చూడండి ఎంత నిజంగా ఒక్కొక్క నాకు అనిపిస్తుంది చాలా అన్యాయమే అనిపిస్తుంటుంది. కొన్ని కొన్ని విషయాలు దాటవేయడానికి ఇది పట్టుకుంటే రామాయణం ఎలా అవుతుందిరా అని మనస్సును అటువైపుకి వెళ్లకుండా పాశాలు వేసి నిగ్రహించి వెనక్కి లాగేస్తూ ఉంటాను. వద్దులే నీకు ఎందుకు వచ్చినాలరి, ఇది చెప్పి చెప్పి చెప్పని. నిజంగా ఎంత పవిత్రత, ఏమీ అందం, ఏమీ రామ. దీని యొక్క కోణం ఎక్కడ వరకు వెళ్ళిందో, ఎవరిని ఎవరు ఎలా మందలించుకున్నారో స్నేహము అని ఒక టాపిక్ పెట్టుకుని నిజంగా ఈ స్నేహం గురించి మీరు రామాయణాన్ని విహంగ వీక్షణం చేస్తూ ఒక ప్రసంగం చేశారనుకోండి, అది నిజంగా అబ్బా స్నేహం అంటే ఇదా అని ఎంత అందంగా ఉంటుంది మీరు ఆలోచించండి. సరే అందుచేత ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశారు. చేస్తే రాముడు అన్నాడు, ఏకం దుఃఖం సుఖంచనవు, ఇక నుంచి మన ఇద్దరి సుఖ దుఃఖాలు ఇద్దరి వినయా అన్నాడు. అనగానే సుగ్రీవుడు లేచి గబగబా వెళ్ళి, తతస్తపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. పుష్పించి ఉన్నటువంటి ఒక పెద్ద సాలవృక్షపు కొమ్మనొక దాన్ని విరిచి సుగ్రీవుడు తెచ్చి, ఎందుకని ఇద్దరికి స్నేహం కుదిరింది, ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇద్దరు కూర్చోవాలి. కూర్చోవాలంటే అక్కడ కొండ మీద ఏం కుర్చీలా బెంచీలా సోఫాలా దీవాన్లా ఏ ఉంటాయి, అందుకని వెంటనే తనదైన శైలిలో వెళ్ళి ఒక పెద్ద సాలవృక్షపు కొమ్మ ఒకటి విరిచేశాడు, దాని పక్క రెమ్మలు విరిచేశాడు, దాన్ని తెచ్చి కింద పారేశాడు. రా రామ కూర్చో అన్నాడు. తను ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. ఇద్దరు ఆ కొమ్మ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే మహానుభావుడు ఆయన చూశారు, ఎవరు హనుమ చూసి, లక్ష్మణాయాధ సంహృష్టో హనుమాన్ ప్లవగర్షభ శాఖాం చందన వృక్షస్య దదౌ పరమపుష్పితాం. మరి లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు కదా, అందుకని హనుమ చూసి ఈ విషయాన్ని, అయ్యో పాపం లక్ష్మణుడు నిలబడిపోయాడే అని గబగబా వెళ్ళి, ఎందుకంత జాగ్రత్తగా హనుమ గమనించడం, లక్ష్మణుడెవరో నిన్నటి రోజున హనుమ దర్శనం చేశారు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి యొక్క బాహు చెయ్యిలాంటి వాడు, అందుకని నన్ను గౌరవించి నా చేతిని అసహ్యించుకోరుగా, అందుకని చందనపు వృక్షాన్ని చందనపు కొమ్మ తెచ్చి ఒక గంధపు చెట్టు కొమ్మ తెచ్చి అక్కడ పడేసి లక్ష్మణ కూర్చో అన్నారు. లక్ష్మణుడు కూడా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సుగ్రీవుడు అంటాడు రాముడితోటి, అహం వినికృతో రామ చరామీహ భయార్థిత హృత భార్యో వనేత్రస్తో దుర్గమేత దుపాశ్రిత. నన్ను నా అన్నగారైనటువంటి వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడయ్యా, నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు, దిక్కులేని వాడినై ఇవాళ ఈ అరణ్యంలో ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను రామా, ఇది నా కష్టం అన్నారు. అంటే రాముడు అన్నాడు,
ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం.
ఎంత గొప్ప మాటో చూడండి, నిజంగా ఆ మాట చెప్పగానే నేను చంపేస్తానయ్యా అనొచ్చా రాముడు అన్నారు. ఎందుకన్నారు? వెంటనే చెప్తారు ఆయన, ఏ మాట చెప్పినా రాముడు ధర్మం పక్కనే చెప్తారు. నేను వాలిని చంపుతాను. ఎందుకు చంపాలి రా నేను వాలిని అంటే, ఉపకార ఫలం మిత్రం, స్నేహితుడు అన్నదానికి మిత్రుడు అన్న పదానికి అర్థమేమిటి? ఉపకారమే. ఒకనాడు అపకారం చేసినవాడు కొన్నాళ్ళు స్నేహం చేసి ఆ తర్వాత నాయన ఆయన ఇప్పుడు మాకు స్నేహం లేదండి, అది పేరు నాకు చెప్పకండి, అవకాశం రావాలి కానండి అన్నవాడిని స్నేహితుడు అనకూడదు. ఒకనాడు స్నేహితుడండి ఇప్పుడు శత్రువు అండి అనకు, వాడికి అసలు స్నేహం తెలియదు. అటువంటి వాడి పట్ల స్నేహము అన్న మాట ప్రయోగించనే కూడదు. ఏమి నిర్వచనం అండి నిజంగా రామచంద్రమూర్తి ఇచ్చిన నిర్వచనం, ఉపకార ఫలం మిత్రం. మిత్రుడు అని ఎవరిని పిలవాలి, స్నేహితుడు అని ఎవరిని పిలవాలి? ఉపకారమును మాత్రమే చేసేవాడు, ఆయనకు అపకారం చెయ్యడం తెలియదు. ఎందుకని? నీ యందు అంత ప్రేమ పెట్టుకున్నవాడు, ప్రేమించినదే నిజమైతే మన్నించుటే రుజువు కదా. అందుకని నిజంగా నువ్వు ప్రేమించినట్టయితే ఎప్పుడూ అపకారం చెయ్యకూడదు. కానీ రామాయణం ఎక్కడో ఎవరికో బాగా అర్థమైంది, అది ఎక్కడ పాడితే ఏం ఒక అందమైన మాట, మధ్య మధ్యలో అదోటి జ్ఞాపకం వస్తుంటాయి నాకు. అందుకని ఎంత అందమైన మాట వేశారో చూడండి. అందుకని ఉపకారం చేసినవాడు మిత్రుడు కాబట్టి, ఉపకారం చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు ఉపకారం చెయ్యాలి. నీకు చెయ్యవలసిన ఉపకారం, నువ్వు బతికుండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నవాడు వాలి, ఈ ఒక్క మాట చాలు, ధర్మం తప్పాడు కాబట్టి చంపడానికి, అయితే నిష్కారణంగా చంపను నేను. అందుకు నీకు ఉపకారం చెయ్యాలి కాబట్టి, అగ్నిసాక్షిగా మనిద్దరం స్నేహం చేసుకున్నాం కాబట్టి నీకోసం వాలిని చంపేస్తాను. అందుకని మిత్రుడి యొక్క ప్రయోజనమేమి? ఉపకారమే. మిత్రుడు అని మీరు చెప్పుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు మాట అడిగారనుకోండి, ఇది కుదరదండి అన్న మాట వారి నోటి నుంచి రాకూడదు. అలా అన్నాడనుకోండి, వాడు నీ స్నేహితుడు కాడు. నువ్వు ఎప్పుడూ వాడి పేరు స్నేహితుడి చిట్టాలో వేసుకోక, ఇంకా వాడు స్నేహితుడు అని ఏమిటి గుర్తు? నువ్వు వెళ్ళి అయ్యా నాకు ఉపకారం జరగాలండి అని మీరు అన్నారనుకోండి, తప్పకుండానండి కోటేశ్వరారు మీరు ఒక రెండు రోజులు ఆగండి అని, ఒకవేళ దానివల్ల ప్రమాదం వస్తోంది అది మంచి పని కాదు అనుకున్నారనుకోండి, అప్పుడు చెప్పరు ముఖం మీద. ఓ రోజు ఆగి అయ్యా మీరు దీనివల్ల ఉపద్రవాన్ని పొందుతారండి, దీని వేపుకు మీరు వెళ్ళకండి ఆగండి అని చెప్తే, అవతల వారు స్నేహితుడని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఆగిపోవాలంతే. కాదండి అని నువ్వు అన్నావనుకో, నీకు స్నేహం పట్ల అమర్యాద ఉంది, నువ్వు అవతల వారు నీ యొక్క క్షేమాన్ని కోరుకునేవారన్న నమ్మకం నీకు లేదు, నీకు ఆ నమ్మకం ఉంటే నువ్వు ఆగిపోతావు అంతే అక్కడ. ఇంతే స్నేహం అంటే. ఆ నమ్మకం నీకు ఉండాలి, ఇక్కడ విశ్వాసం. ఈ విశ్వాసము ఉంటే అది స్నేహం. రామాయణం అర్థమైతే నువ్వు అలా జీవించగలవు. రామాయణం అర్థం కాకపోతే నీకు వైక్లభ్యం వస్తుంది ప్రవర్తనలో. అందుచేత ఆయన అంటారు, ఉపకారం మిత్రుడు చెయ్యాలి, అందుకుని నేను చేస్తాను తప్పకుండా, అందుకుని వాలిని చంపుతాను. తమ భార్యాపహారిణం, అలా వాలిని చంపేయడానికి కారణం ఏమిటి? నిష్కారణంగా వీళ్ళు ఒక మనిషిని చంపడం అంటే మాటలు కాదు, దానికి తగిన అధర్మం జరిగి ఉండాలి. ఏమిటి చేశాడు? నువ్వు బ్రతికుండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు, ఇంతకన్నా పెద్ద దోషం ప్రపంచంలో ఇంకొకటి లేదు కనుక చంపుతాను. ఎంత గొప్ప మాట, ఒక్క శ్లోకం కానీ ఏమి యుక్తాయుక్త విచక్షణ, ఏమి తీర్పు, ఏమి మాట, ఏమి అభయం, ఎంత శక్తి, ఎటువంటి మూర్తి! నిజంగా రామచంద్రుడంటే అందుకే చాలదా రామనామం, ఒక్క ఆ నామం చాలు మనని గట్టెక్కించేయడానికి. రామా 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 అని అందున రామాయణ ప్రవచనం జరుగుతున్న చోట కూర్చుని దేవాలయ సన్నిధానంలో రామా రామా అని మనం అనుకున్న మాట ఉత్తినే పోతుంది అనుకుంటున్నారా? ఒక్క నాటికి పోదు, కొన్ని కోట్ల జన్మల వరకు ఈ ఫలితం మనకి ఇస్తూనే ఉంటుంది, అది మనని కాపాడుతూనే ఉంటుంది, మన బంధువుల వరకు కాపాడుతుంది మనని. ఆ రామనామానికి ఉన్న శక్తి అటువంటిది. అందుచేత ఈ మాట తప్పకుండా చంపుతానయ్యా అన్న మాట విన్నట్టంతే సుగ్రీవుడు తన జీవితంలో అనుకోవాలి ఈ మాట అనేవాడు ఉంటాడని. ఎందుకని? వాలి పేరు చెప్తే అడిగిపోయిన వాడే. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అప్పటి వరకు వాలి చేతిలో ఓడిపోయిన వాడన్నవాడు ఈ పృథివీ మండలమునందు లేడు. వాలి వారి చేతిలో ఓడిపోయాడన్నవాడు, వాలిని ఓడించినవాడు పృథివీ మండలంలో ఒక్కడు లేడు. అప్పటి వరకు ఎవరినైనా వాలే ఓడించాడు. కాబట్టి సుగ్రీవుడికి ఏం నమ్మకం ఉంటుంది? బతికిన నాళ్ళ కొండ మీద కూర్చోవడమే. ఇంకా సీతమ్మ తల్లిని ఒక రావణుడు తీసుకెళ్ళాడు, తను తలుచుకుంటే ఎప్పటికైనా సీతమ్మని రాముడు తెచ్చుకోగలడా? పరాక్రమం ఉంది, వాలి ముందు సుగ్రీవుడు నిలబడలేడు. కాబట్టి ఇంకా జీవితానికి ఏముంది ఆశ? అటువంటి కొడుగట్టినటువంటి ఆశతో బతుకుతున్న సుగ్రీవుడికి ధర్మమూర్తి అయిన ఒక వ్యక్తి వచ్చి నేను చంపుతానంటే ఆ రోజున ఎంత ఆనందంగా ఉంటుంది నిజంగా సుగ్రీవుడికి చూడండి. అనుకోనటువంటి విషయం ఇది. ఈ మాట విన్నట్ట సుగ్రీవుడు, చుట్టూ ఉన్నటువంటి మంత్రులు విన్నారట, పొంగిపోయారట. పొంగిపోయి ఒకరినొకరు చూపులతో తాగుతున్నారా అన్నంతగా చూసుకున్నారట. ఇది స్నేహం. స్నేహానికి అర్థం ఏమిటో తెలుసా? ఎక్కడైనా కానీ నీ స్నేహితుడన్నవాడు కనపడగానే నీ కళ్ళల్లో మెరుపు కనపడాలి, అది స్నేహానికి గుర్తు. ఏమండే ఆయన కనపడగానేనండి ఎంత హడావిడిలో ఉన్నా ఒకసారి వెళ్ళి మాట్లాడతారండి, ఆయన్ని చూడగానే ఎంత పొంగిపోతారోనండి, ఎంత సంతోషపడిపోతారోనండి, ఈ కళ్ళల్లో మెరుపుందే, ఈ హృదయంలో ఉద్విగ్నత ఉందే, పలకరించి మాట్లాడకుండా ఉండలేని బలహీనత ఉందే, ఇది స్నేహం. ఎంత గొప్ప మాట, ఎంత పరమోత్కృష్టమైన నిర్వచనం. అంతేకాని అక్కర్లేని పనులు చేస్తూ వాడికి వాడెవడి దగ్గర నుంచో తెచ్చాడు కదా బైక్ అని చెప్పి ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కి అర్థం పర్థం లేకుండా 50 బస్సులు తిరిగేటటువంటి ట్రాఫిక్ రోడ్లో 70-80 కిలోమీటర్ల స్పీడుతో సడన్ బ్రేక్ వేస్తూ స్పీడ్ పెంచుతూ ఆడపిల్లలు తిరిగే కాలేజీ రోడ్ల మీద స్వైరవిహారం చేసి వెనక కూర్చున్నవాడు ఎప్పుడూ జీవితంలో కూర్చొని వాడు కనుక వాడు ఢామ్మని వెనక నుంచి కింద పడి తల పగిలిపోతే హాస్పిటల్లో తల్లిదండ్రులు ఏడుస్తూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మీద నించుంటే ఇవి స్నేహాలా? వాటిని స్నేహమని పిలుస్తావా? అలా నువ్వు పిలిచినన్నాడు దానికి అర్థం ఉందా? అసలు అలా పిలవమని శాస్త్రం చెప్పిందా? అది అత్యంత ప్రమాదకరమైన పోకడ. మనకి ఇవాళ వచ్చిన దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఇది స్నేహం మనమని మనం అనుకుంటున్నాం. ప్రతివాడి దగ్గర 50 రూపాయలు చందా వసూలు చేసుకుని దుర్మార్గపు మాటలు చూపించే వాళ్ళందరూ ముగ్గురిని మోటార్ సైకిల్ ఎక్కి పరిగెత్తిస్తున్నట్టు సెల్యులాయిడ్ల మీద చూపిస్తున్నారు. అది చూసిన వాళ్ళందరూ స్నేహం అంటే ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కితేనే స్నేహం అనుకుంటున్నారు. ఒక్కసారి వెనకాతల స్టెఫ్నీ లేని బైక్ మించి సడన్ బ్రేక్ తెలిసి తెలియని ముందు ఉన్నటువంటి నీ వయస్సు వాడు బ్రేక్ వేస్తే తుళ్ళి వెనకవాడు వెనక్కి పడితే ఎంత ప్రమాదమో. ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల కళ్ళల్లోంచి జీవితాంతం ఎంత ఏడుస్తారో, వాళ్ళ జీవితాలు ఎంత మూడుబారిపోతాయో నీకు అర్థమైతే అలా నువ్వు కూర్చుని పెడతావా? అది ఒక ఉన్మాదం, దాన్ని పెద్దలైన వారు ఎవరైనా సరే నిరసించవలసిందే. దెబ్బలాడవలసిన పని లేదు, ఆ పిల్లలు మారుతారు. మీరు ఒక్కసారి నిలబెట్టండి, ఎందుకు నాన్నది ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఒకవేళ వాడు నిన్ను నిరసించాడు నువ్వు బెంగపెట్టుకోకు, ఒకటికి 4 మాటలు చెప్పు, వాడు మారి తీరుతాడు. నిజంగా నాకు అనిపిస్తుంటుంది ఓ వెళ్ళిపోతుంటారు, తెలిసి తెలియని వయస్సు అదేదో చాలా గొప్ప విషయం అనుకుంటారు. నాకు తెలుసు, పడిపోయినటువంటి నా స్నేహితుల యొక్క కొడుకులు కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యం చేయించుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికీ కూడా ప్రమాదవశాత్తు మంచం మించి కింద పడితే చంటితనంలో పాపం తలదెబ్బ తిని ఏ పాప పుణ్యం తెలియని పిల్లడు పిచ్చివాడిగా ఉండిపోతే బాధపడుతున్న తల్లిదండ్రులు నాకు తెలుసు. ఎందరో ఉన్నారు ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఇవాళ జీవిస్తున్నారో చూడండి. స్నేహం అంటే ఏమిటో ఎలా ఉండాలో చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఇవాళ. అందుకని రామాయణం ఎంత కాలం మనం చెప్పుకుంటామో, రామాయణం ఈ వయస్సు వారికి కాదు అని మనం నమ్మి ఎన్నాళ్ళు వింటామో అంతకాలం మన జీవితాలు భద్రంగా ఉంటాయి. రామాయణం అనేటటువంటిది ఒక 100 రూపాయలు పెట్టి కొనవలసిన పుస్తకం కాదు. ఇట్ ఈస్ అన్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్. వైశుడు పర్చేసే రామాయణ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వీఆర్ కన్సర్న్ విత్ సమ్ అదర్ రైటర్స్, వీఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ సెల్యులాయిడ్, వీఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ ఎ కలర్ టెలివిజన్, అండ్ వీఆర్ ఇన్ నో వే కనెక్టెడ్ విత్ రామాయణ. రామాయణ ఈజ్ అన్ అవుట్డేటెడ్ బుక్ as long as you live with such a belief, so long nobody can help you, so long nobody can, that you have to purchase a ramayana and keep it in your shelf, allow your children to read it. When summer vacation comes, your fundamental duty is to see that your son reads ramayana, and whenever an occasion comes across the dining table, you must be prepared to just give an idea, an advice, and explain a story from Ramayana to your children. Unless you do it, how do you expect that your children will be able to travel on a safe path? You can't expect it. So Ramayana is vitally required to the entire society. Eppatiki samajaniki Ramayanam avasarame. Ramayanam avasaramu kadanna roju bharatiya samajamlo raakodadu. So andu pravachanamlo prapatnam okka sari gabukkuni nenu extempore ga ప్రయోగించకూడని భాష మాట్లాడితే నన్ను క్షమించండి. దిక్కుమాలిన ఆవేశం ఒకటి ఉండిపోతూ ఉంటుంది నాకు, అది అప్పుడప్పుడు అలా పలికించేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే యూస్లెస్, అవుట్ డేటెడ్. ఈ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో, ఏది అవుట్ డేటెడ్ రా, ఏది యూస్లెస్. అలా అని నువ్వు యూస్లెస్ అవుతున్నావు, నువ్వు అవుట్ డేటెడ్ అవుతున్నావు, నువ్వు ప్రమాదాన్ని కౌగిలించుకుంటున్నావు. అందుచేత ఈ మాట అన్న తర్వాత ఎంతో సంతోషించి ఆ సుగ్రీవుడు, రామచంద్రమూర్తి ఒకరినొకరు కౌగిలించుకున్నారట. కౌగిలించుకుని చూసుకుంటూ ఉంటే ఒకళ్ళనొకళ్ళు మహర్షి అంటారు, సీతాకపీంద్ర క్షణదాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి. రాముడు సుగ్రీవుడు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే ముగ్గురికి ఎడమ కళ్ళు ఎదురేట. ఒకటి పద్మము వంటి ఎడమ కన్నున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను ఎదిరిందిట. ఆడదానికి ఎడమ కన్ను ఎదిరితే శుభం. అందుకేగా కబంధుడు చెప్పాడు, సుగ్రీవుడితో ఇవ్వాల నీకు మైత్రి కావాలి, నీకు స్నేహితుడు ఉండాలయ్యా ఇప్పుడు అన్నాడు జీవితంలో. అందుకని సీతమ్మకి ఎడమ కన్ను ఎదిరింది. రాజీవ పద్మం లాంటి కన్ను ఆవిడిది, హేమ బంగారం లాంటి పచ్చటి ఎడమ కన్ను వాలిది. వాలికి ఎడం కన్ను ఎదిరిందిట. అంటే మగవాడికి ఎడం కన్ను ఎదిరితే ప్రమాదం. సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు కాబట్టి వాలి తల డుళ్ళి పడిపోతుంది. మూడవది జ్వల ఎర్రనైనటువంటి నేత్రాలు, ఎప్పుడు రజోగుణ ప్రకోపంతో ఉంటాడు రావణాసురుడు, వాడికి ఎడం కన్ను ఎదిరిందిట. అంటే రామ సుగ్రీవుల యొక్క మైత్రి చేత ఒకరు సంతోషించబోతున్నారు, ఇద్దరు పడిపోబోతున్నారు. పడిపోయిన ఇద్దరి చేత వీళ్ళిద్దరూ సుఖాన్ని పొందబోతున్నారు. ఒక స్నేహం ఎక్కడ వరకు వెళ్లాలో, ఎటువంటి బాట వెయ్యాలో మహర్షి తీర్పిస్తున్నారు ఆ శ్లోకంలో. అందుకని వాళ్ళ ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురైట. సరే, తర్వాత ఆయన రామచంద్రమూర్తి అంటారు, నేను నా తమ్ముడైన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చానయ్యా, నా భార్యని ఒక రాక్షసుడు అపహరించాడు అని, మహానుభావుడు ఆ జటాయువు కూడా మరణించాడు అడ్డుకున్నందుకు అని ఈ మాటలు చెప్పి ఒక మాట అంటారు, భార్యావియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్షసే అహం తామానయిష్యామి నష్టాం వేదశ్రుతీమివా. సుగ్రీవుడు అంటాడు, ఇప్పుడు మరి ఆయన కష్టాన్ని ఈయను ఉద్ధరించాలి కదా, అందుకుని సుగ్రీవుడు అంటాడు, నువ్వేం బెంగపెట్టుకోకు రామా, కనపడకుండా పోయినటువంటి వేదాన్ని మళ్లీ తీసుకొచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చిస్తాను. రసాతలేవా వర్తంతీం వర్తంతీం వా నభస్తలే అహం ఆనీయ దాస్యామి తవ భార్యా మరిందమా. పాతాళలోకానికి తీసుకెళ్లి దాచని, స్వర్గలోకానికి తీసుకెళ్లి దాచని, సీతమ్మని వెతికి తెచ్చి నేను ఇస్తాను రామా నీకు అన్నాడు. ఇప్పుడు రాముడికి కావలసింది సీతమ్మని తేవడం కాదు, రాముడు తెచ్చుకోగలడు. సీతమ్మ ఎక్కడుందో ఆయనకి తెలియాలి, తెలిస్తే చాలు మిగిలిన కార్యం రాముడు చేసుకోగలడు. వాలిని చంపిన వాడు తుచ్చ రావణుడిని చంపడం లెక్క మా స్వామికి, ఎక్కడుంటాడు వాడు తెలియాలి. ఇంత విశాల పృథివీ మండలంలో రామలక్ష్మణులు ఎంతకాలం వెతుకుతారు, అందుకే వెతకగలిగినటువంటి సామర్థ్యం ఆ కొండలెక్కి చెట్లెక్కి పుట్టలెక్కి గుహల్లో దూరి వెతకగలిగినంత మంది వానర బలం సుగ్రీవుడికి రావాలి. అందుకే కబంధుడు అన్నాడు, సుగ్రీవుడితో స్నేహం చేయవయ్యా అన్నాడు. అందుకని నాకు నీకు నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి నేను తెచ్చిస్తానన్నాడు సుగ్రీవుడు. ఈ మాట విన్నట్ట రామచంద్రమూర్తి, మీరు ఇక్కడే ఒక చిన్న తేడా గమనించాలి. నీకు వాలిని సంహరిస్తాను అని రాముడు అన్నాడు, సుగ్రీవుడు ఏడవలేదు. సీతమ్మని తెచ్చిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, రాముడేం చేయాలి, ఏడవకుండా ఉండాలి, ఏడ్చాడు రాముడు. ఎందుకు ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పడం? అంటే తన ప్రాణస్థానం భార్య దగ్గరుంది, ఇది ధార్మికుడైన పురుషుడికి ఉండవలసిన లక్షణం. ఎక్కడున్నా నీ భార్యని తెచ్చిస్తాను అంటే ఆ తెచ్చేంత వరకు అంటే అక్కడే ఉండిపోతుంది కదా, పాపం ఎలా ఉంటుందో ఎలా బతుకుతుందో అని బెంగొచ్చి ఏడ్చిన వాడు ధార్మికుడు. అందుకని ఆ విషయంలో సుగ్రీవుడికి రాముడికి తారతమ్యం ఉంది. ఇద్దరిది ధర్మబద్ధమైన జీవితంలో తేడా వస్తుంది. ఎప్పుడూ సీతమ్మ రాముడి పక్క, అప్పుడప్పుడు తార కూడా ఉంటుంది సుగ్రీవుడి పక్క. అందుకని తేడా ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇద్దరిది స్నేహం ధర్మబద్ధమైన ప్రవర్తనలో ఒక్క కాంత మాత్రమే తెలుసున్నవాడు రామచంద్రమూర్తి. ఎందుచేత తన తండ్రి దక్షిణ నాయకుడు, ఎందరో భార్యలు ఉన్నారు దశరథ మహారాజు గారికి, రాముడు చేసుకుంటే కాదన్నారా? అయినా చేసుకోలేదు. విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్లేటప్పుడు దాంపత్యం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, అహల్య అంటే ఏమిటో, గౌతముడు అంటే ఏమిటో, గంగంటే ఏమిటో, పార్వతి అంటే ఏమిటో, పిల్లలంటే ఏమిటో, విశ్వామిత్రుడు అంటే ఏమిటో చెప్పాడు. మనస్సుకి ఎక్కింది, ఏకపత్నీవ్రతుడయ్యాడు. రాముణ్ణి ఏకపత్నీవ్రతుణ్ణి చేసినవాడు విశ్వామిత్రుడు. ఈ ప్రపంచానికి నైతికమైనటువంటి విలువనివ్వవలసిన వాడు గురువు. అందుకే మన సమాజంలో అన్నిటికన్నా గొప్పది గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంది తప్ప బతకలేక బడిపంతులన్న మాట ఈ సమాజం వాడలేదు. ఆ మాట ఎప్పుడు సమాజంలో వచ్చిందో ఆనాడు నైతిక భ్రష్టత్వం సమాజానికి ప్రారంభమైంది. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థితిది ఎవరికిచ్చారంటే మొట్టమొదటిది గురువుకే. అందుచేత ఆయన ఈ మాటలంటే హోరు హోరున రామచంద్రమూర్తి ఏడుస్తున్నారట. సుగ్రీవుడు అన్నాడు, తజశోకం మహాబాహో తాం కాంతామనయామితే అనుమానత్తు జానామి మైథిలీ సన సంశయ. రామా శోకించకు, చూశావా, నేను ఇత పూర్వం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది, అది చెప్తాను వినమన్నాడు. అని హ్రియమాణామయా దృష్ట రక్షసాక్రూర కర్మణ క్రోశంతీ రామ రామేతి లక్ష్మణేచిత విశ్వరం స్ఫురంతి రావణస్యాంకే పన్నగేంద్రవధూర్యథ ఆత్మనా పంచమం నాంహి దృష్ట్వాశైల తటే స్థితం ఉత్తరీయం తయాత్యక్తం శుభాన్యాభరణాని చ. రామా, ఒకనాడు నేను ఈ పర్వత శిఖరం మీద కూర్చునున్నాను నలుగురు మంత్రులతో. కూర్చునుండగా ఒక కాంతని ఆడత్రాచుపం ఎలా మెలికలు తిరిగిపోతుందో అలా మెలికలు తిరిగిపోతుండగా దశకంఠుడైనటువంటి రాక్షసుడు పచ్చటి పట్టుపుట్టమును కట్టుకున్నటువంటి ఒక స్త్రీని అపహరించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా ఆ తల్లి తన ఉత్తరీయాన్ని తీసి అందులోంచి, ఉత్తరీయం అంటే చీర కొంగు యొక్క భాగాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నింటిని మూట కట్టి పైనుంచి కిందకి జార విడిచింది. బహుశ ఆ స్త్రీ సీతమ్మ అని రామ నేను అనుకుంటున్నాను. వెళ్ళి ఆ ఆభరణాలు పట్టుకొస్తాను, ఒకవేళ సీతమ్మ ఆభరణాలేమో చూడు అన్నాడు. అంటే మహర్షి యొక్క రచనా వైచిత్రి చూడండి, ఆ మూట తెచ్చి అక్కడ పెట్టారు. పెడితే ఆ మూటలో ఉన్న ఆభరణాలు కనపడగానే ఇవి ఆభరణాలు అని మీరు అనుకున్నారనుకోండి, అందులో గొప్పతనం లేదు. చాలా కాలం నుంచి తనతో ప్రియాతిప్రియంగా ఉన్నటువంటి భార్యని ఒక రాక్షసుడు అపహరిస్తే, అపహరింపబడినటువంటి భార్య ఏడుస్తూ కింద పడేసినటువంటి నగల మూటని ఒక వానరుడు తెచ్చిస్తే, ఆ నగలు చూడగానే ఏమిటి జ్ఞాపకానికి రావాలి? నగలు కాదు జ్ఞాపకానికి వచ్చేది, అమ్మో ఇది దొరికింది పోన్లేండి బాబా ఇది 50 తులాలు అన్నాడు అనుకోండి వాడు భర్త. వాడు కాదు భర్త. ఆవిడ వడ్డాణం చూడగానే, అమ్మో ఇది నా భార్య నడుముకు అలంకరించుకునే ఆభరణం, ఇది కేయూరమ్మ ఆవిడ భుజానికి పెట్టుకుంటుంది, ఇది మా నూపురమ్మ ఆవిడ పాదానికి పెట్టుకుంటుంది అని భార్యని కౌగిలించుకున్నట్టు వాటిని గుండెల మీద వేసుకున్నవాడు ప్రియాతిప్రియమైన భర్త. ప్రియాతిప్రియమైన అన్న విశేషణం ఎందుకు వేశారంటే, అప్రియమైన భర్తడు ఉండడుగా ప్రపంచంలో, ఉండేది ఒక్కడే ఉంటాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇద్దరి యొక్క మనస్సులు ఒక్కటైనటువంటి భర్త అలా కానినాడు అది దురదృష్టమే దాంపత్యంలో. అందుకని ఎక్కడికక్కడ రాముడి గురించి ఆవిష్కరించేటప్పుడు ఎంత అందమైన శ్లోక ప్రయోగం చేసేస్తారో చూడండి మహర్షి. ఆయన అన్నారు, అవి చూశారట, వాటిని గుండెల మీద వేసుకుని గట్టిగా పట్టుకుని వాటిని చూడగానే సీతాస్నేహ ప్రవృత్తేన సతు బాష్పేణ దూషిత హాప్రియేతి రుదం ధైర్య ముచ్చజ్య న్యపతక్షితౌ. ఆభరణాల్ని చూడగానే కళ్ళ నిండా నీళ్లు చిప్పిల్లిపోయి ఒక్కసారి శోకం తన్నుకొచ్చేసిందిట. అంత శోకం కలిగేటప్పటికీ మూర్ఛపోయి నేల మీద పడిపోయాట రామచంద్రమూర్తి. హా సీత హా సీత అని ఏడుస్తూ ఒక్కసారి మూర్ఛ నుంచి తెప్పరిల్లి, ఇవి అసలు సీతమ్మ ఆభరణాలైనా? చూడాలంటే కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఆ కళ్ళు ఎంత తుడుచుకుని చూడకూడదా? ఓ పక్క తుడుస్తుంటే ఓ పక్క ఊట బావిలోంచి వచ్చినట్టు వచ్చేస్తున్నాయి నీళ్లు. అందుకని ఇంకా తుడిచి ప్రయోజనం లేదు ఆ కళ్ళని. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? పక్కనున్నవాడితో ఏమంటాం తెలియకుండా, అవి లక్ష్మణుడు గుర్తుపట్టాలా, లక్ష్మణుడు గుర్తుపడతాడా, అక్కడ కావలసింది అది కాదు, ప్రేమ కలిగిన హృదయం. లక్ష్మణ ఒరే ఇవి మీ వదిన ఆభరణాలే కదరా అని గబక్కనంటాడు రాముడు. ఆ స్థితిలో ఒక నరుడిగా ఉన్న రాముడు నోటినెంట వచ్చేటటువంటి మాటని వర్ణించడంలో కవి యొక్క గొప్పతనం ఉంది. ఎందుచేత అన్ని హృదయంతో సహా నీకు ఆచమనం చేసి కూర్చుంటే ప్రకాశిస్తాయని బ్రహ్మగారు వరం ఇచ్చారు మహర్షికి. అందుకని అలా ప్రకాశించాయి, అలాగే శ్లోకాలు పడ్డాయి. ఏమి రచనండి ఇది, మన అదృష్టం. మనం వాల్మీకి మహర్షి వారసులం, ఆయన బిడ్డలం, ఆయన రామాయణాన్ని చదువుకుని పొంగిపోయే అదృష్టం పొందిన వాళ్ళం. ఏ జాతికి ఈ అదృష్టం లేదు, మనకుంది ఈ అదృష్టం. అందుచేత ఆయన అంటారు, పశ్య లక్ష్మణ వైదేహ్య సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయ మిదం భూమౌ శరీరాత్ భూషణాని చ శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతాయా హ్రియమాణయ ఉత్కృష్టం భూషణమిదం తథారూపం హి దృశ్యతే. లక్ష్మణ ఈ ఆభరణాలను ఒక్కసారి చూడు, ఇవి ఎక్కడ విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, ఎక్కడ ఎలా పడ్డవలా ఉన్నాయి అంటే బహుశ సీతమ్మ తల్లి పైనుంచి విడిచిపెట్టినప్పుడు పచ్చగడ్డి మీద ఈ ఆభరణాలు పడిన మాట వాస్తవమే. అందుకని మూట కట్టి కింద పడేసి ఉంటుంది. చూడమన్నారు, ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యం అబ్రవీత్. ఆ రాముడు చెప్పినటువంటి మాట లక్ష్మణుడు విన్నట్ట విని అక్కడ అలా లక్ష్మణుడు ఒక్కొక్కటి చూసి చెప్పాలా చెప్పి ఆ సన్నివేశాన్ని ఆధారం చేసుకుని తన శీలం యొక్క గొప్పతనాన్ని లక్ష్మణుడు చెప్పుకునే సందర్భం అది కాదు. అప్రయత్నంగా లక్ష్మణుడి నోటి వెంట వచ్చినటువంటి ఒక మాట ఆయన సంస్కారాన్ని తెలియచేస్తుంది, ఆయన భక్తిని తెలియచేస్తుంది. ఇవి చూడు అన్నాడు. చూడగానే మనం ఏమంటాం, వాల్మీకి రచనలో ఉన్న గొప్పతనం వాక్య నిర్మాణం ఖచ్చితంగా పొందికగా చెయ్యాలని అనుకోం. అలాంటి వస్తువు కనపడింది అనుకోండి, ఏమండి ఇది మీ వాళ్ళదేనా అని చూపించారనుకోండి, చూపిస్తే చూడగానే కాదండి అంటాం. అంతేకాని నా చేతితో పట్టుకున్నటువంటి గాజు అనబడేటటువంటి చేతుకు వేసుకునేటటువంటి ఆభరణము మా వదినగారైనటువంటి సీతమ్మ తల్లిది కాదు అని కాదు అన్న క్రియా విశేషణాన్ని చివరికేస్తారా? వెయ్యరు. క్రియా విశేషణం ముందుకొస్తుంది. తెలుగుకి ఇంగ్లీష్కి ఒక పెద్ద తేడా ఉంది. తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అందుకే కొంచెం కష్టం అవుతుంటుంది. ఎక్కడొస్తుందంటే రాముడు రావణుని చంపాను క్రియాపదం చివరికెడుతుంది. రామా కిల్డ్ రావణ క్రియాపదం ముందుకొస్తుంది ఇంగ్లీష్లో. గమ్మత్తు ఏంటంటే క్రియాపదం ముందుకొస్తోంది. క్రియాపదం ముందుకొచ్చి మాట్లాడారు అంటే అది యథాతథంగా ఆ సమయంలో ఎక్స్టెంపోర్ అంటామే ఉద్విగ్నతతో తన ప్రమేయం లేకుండా నోటి వెంట వస్తున్న మాటలు, అంతేకాని తన శీలాన్ని నిరూపించుకోవడం కోసం లక్ష్మణుడు చెప్తున్న మాటలు కావవి. దాని ద్వారా నువ్వు ఒక అందమైన విషయాన్ని పసిగట్టగలగాలి. ఏమంటున్నాడు, గబుక్కుని తీసుకొచ్చి ఇదేనా అండి అని చూపించారనుకోండి మన వాళ్ళవి, మనం వాళ్ళ గురించి ఎంతో తాపత్రయపడుతున్నప్పుడు రైలు మీరు వరంగల్లో దిగిపోవాలి, వరంగల్ కాజీపేట వదిలేసింది, అప్పుడు మీరు బెత్త మించి దిగి మీ పెట్లు తీసుకుందాం అనుకున్నారు, ఓ పెట్టి కనపడలేదు, వరంగల్ స్టేషన్ వచ్చేసింది, ఇంకొక 2 నిమిషాల్లో రైలు వెళ్ళిపోతుంది, టీటీ గారు వచ్చి అయ్యా ఈ కోచ్కి తాళాలు వేసేసానండి పక్క కోచ్లోంచి దిగండి అన్నాడు, ఈ కోచ్లోంచి ఆ కోచ్లోకి వెళ్ళి దిగాలి మీరు, అందరూ పడుకున్నారు తెల్లారకట్ట మీ పెట్టి కనపడలేదు, అయ్యా నా పెట్టి కనపడలేదండి నా పెట్టి కనపడలేదండి అని మీరు లైట్లు వేసారు, అందులో ఎవరో ధర్మాత్ముడు ఉన్నాడు ఆయన గభాలను దిగి ఈ ఇదే అండి మీ పెట్టి అని గబగబా కొన్ని పెట్లు లాగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, ఈ పెట్టే నాది కాదండి అంటారు, కాదండి 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 అంటారు, అంతే. నాహం 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 నాది కా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ శ్లోకం వెళ్ళింది. ఎంత అందమో చూడండి ఆ రచనలో. అందుకని ఎంత అద్భుతంగా మారిపోయిందంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నుపురే నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ నాహం జానామి కేయూరే కావన్నయా ఇవి కేయూరాలు, నాహం జానామి నాకు తెలియదన్నయా ఈ కేయూరాలు, ఎందుకని కేయూరములు భుజములకు పెట్టుకుంటుంది వదిన, అందుకని నేను నాకెప్పుడు తెలియదన్నయా ఇవి వదిన పెట్టుకునేవో వదినవో కావో నాకు తెలీదు, నాహం జానామి కుండలే తర్వాత చేతికి కుండలాలు తగిలే చెవులకు పెట్టుకునేవి అన్నయ్యా నాకు తెలియదన్నయ్యా ఇవి ఆ వదిన పెట్టుకుందో లేదో, టక్కన మారిపోయింది. ఎక్కడికి వచ్చారు ఇప్పటికి, నాహం తీసేసి నుపురేత్యభిజానామి అన్నయ్యా ఇవి నూపురాలు ఇవి తెలుసు అన్నయ్యా నాకు, ఏమిటా సంతోషం ఇవి వదినవే, అవి చూడగానే వదిన్ని చూసినంత సంతోషం, ఎందుకు నీకు నూపురములు మాత్రమే తెలుసు, నిత్యం పాదాభివందనాత్ అన్నయ్యా నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాణ్ణి, అప్పుడు చూసేవాణ్ణి అన్నయ్యా వదిన పాదాలకి నూపురాలు ఇవి వదినవే. ఇప్పుడు లక్ష్మణుడు తనంత తాను తన శీలం ప్రకటించుకున్నాడా? తను సీతమ్మని ఎంత ఉపాసన చేశాడో తెలుస్తోందా? ప్రతిరోజు వదిన పాదములు తప్ప ఇలా చూసి మాట్లాడినా చూడడము చేత తమ కన్ను చూడడము ధర్మము కనుక చూడబడినటువంటి వదిన యొక్క అంగ ప్రత్యంగములలో ఏ విషయము లక్ష్మణమూర్తికి లోపల ధారణలో లేదు. ఉన్నదేది ఒక్క పాదములే. ఎందుకని? ఆ పాదములను ప్రయత్నపూర్వకంగా లక్ష్మణుడు చూశాడు. ఎప్పుడు చూశాడు? నిత్యం పాదాభివందనాత్. వదినం అంటే మా అమ్మే, మా లక్ష్మీదేవే, పరాశక్తే, మా సుమిత్రే అని ప్రతిరోజు వచ్చి నేను సీతమ్మ పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఆ పాదాలు నాకు తెలుసు అన్నయ్యా. నువ్వు ఉపాసన చేసింది నిజమైతే